చెప్పకూడదు కానీ గురువుగారు ఆనందించారు. మన కరీంనగర్ ఈ సమయంలో
చైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాళినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాతో తదను భగవతి వైఖరి వర్ణరూప. సాస్మద్వాచం ప్రసన్నా విధిహరి గిరిశారాధితాలంకరోతు ఆదరమొప్ప మృక్యుడుదు అద్రిసుత హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్ వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మగః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మూడు పర్యాయాలు నేను చెప్పే మంత్రం చెప్పండి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ
గోపీజనవల్లభాయ
నమః. 2009వ సంవత్సరంలో ఎల్లారెడ్డిపేటలో మన గోవిందరాజులు గారు, అప్పటికి కూడా ఆయనకి 90 ఏళ్ళు ఉన్నాయి, తక్కువేం కాదు వయసు, చాలా పెద్ద వయస్సులో ఉండగానే సాష్టాంగ దండ ప్రణామం చేశాడు ఆయన. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా కురువృద్ధులు, కురువృద్ధ బాంధవులు అన్నట్టుగానే ఉన్నారు. అందరూ నమస్కారం చేస్తూ ఉంటే ఎంత సంస్కారం ఉంది అని ఆ ఎల్లారెడ్డిపేట మీద ఒక ప్రత్యేకమైన అభిమానం కలిగింది. ఆ తర్వాత మళ్ళీ 2009 తర్వాత ఇప్పటికి అంటే 15 సంవత్సరాల కాలం గడిచింది. రామచంద్ర ప్రభు వనవాసం 14 ఏళ్ళే కానీ మళ్ళీ ఈ ప్రాంతానికి రావడానికి ఆ వనవాసానంతరం ఇంకో 7 ఏళ్ళు ఎక్కువ పట్టిందన్నమాట. అయినా రఘురామ శర్మ గారు ఎప్పుడు మర్చిపోలేదు. ఎవరైనా ఈ ప్రాంతం నుంచి వస్తున్నప్పుడు హైదరాబాదు, మేము ఇలాగా ఎల్లారెడ్డిపేట నుంచి వచ్చాము, సిద్దిపేట నుంచి వచ్చామంటే, నేను అక్కడికి వెళ్ళాను ఎల్లారెడ్డిపేటలో ప్రవచనమును, రాచర్ల కొల్లపల్లిలో రఘురామ శర్మ గారి ఇంట్లో మకామును, ఆ ఇల్లు కూడా మాంధాత కాలం నాటి ఇల్లు, దాన్ని ఏమీ మార్చకుండా జాగ్రత్తగా అట్టి పెట్టుకున్నారు ఆయన. ఆయన ఆ ఇల్లును కూడా గుర్తు చేసుకునేవాడిని. కారణం ఏంటి తెలుసిన, అస్సలు కల్లాకపటం తెలియనటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి ఆయన. ఆయన మొన్న మా ఇంటికి కూడా వచ్చినట్టున్నారు ఉప్పలు కదా. నిజం చెప్పాలంటే వాళ్ళు కట్టి ఓ 10 రూపాయలు సంపాదిస్తే అద్భుతమైన బిల్డింగ్ కట్టుకుంటాడు ఎవడైనా. ఆయన మాత్రం ఆలయ నిర్మాణానికి ఆ ధనం వినియోగించాలనే కోరికతోటి స్వగృహం కట్టుకోవడం. అందువల్ల కొంతమందిని ఒకసారి చూసినా ఎన్నాళ్ళైనా ఉండిపోతారు మనస్సులో. ఆయన చెప్పినట్టుగా ఇందాక నారదుడి తర్వాత మళ్ళీ ఇంకో నారదుడి బతుకులా ఉంది నాది. నారదుడు ఓసారి వైకుంఠంలో ఉంటాడు, అంతలో బ్రహ్మలోకానికి కడతాడు, అంతలోనే కైలాసానికి కడతాడు, మళ్ళీ అంతలోనే భూలోకానికి వస్తాడు, ధర్మరాజు దగ్గర ఉంటాడు, దుర్యోధనుడి దగ్గర ఉంటాడు, హిరణ్యకశిపుడి దగ్గరికి పెడతాడు, మళ్ళీ అంతలోనే విష్ణువు దగ్గరికి పెడతాడు. ఈ 2 పార్టీల దగ్గర ఉండే శక్తి ఒక నారదునికి ఉన్నది. అలాగా ఏ దేశంలో ఏ స్థలంలో ఎప్పుడు ఉంటున్నావో తెలియకుండా ఉన్నది. అయినా భగవంతుడి అనుగ్రహం, అంతటి అభిమానంతో రఘురామ శర్మ గారు భాగవత సప్తాహం అడిగారు కనుక సమయం చూసి సాధ్యమైనంత తొందరలోనే భాగవత సప్తాహం ఇక్కడ చేస్తున్నాం. అప్పుడు కూడా లోపలికి నేరు రావడానికి కూడా అడుగు పెట్టడానికి వీలు లేనంత జనంతో కిటకిటలాడుతూ వీరంతా భాగవతాన్ని సద్వినియోగం చేసుకోండి. సంస్కారము అంటే పూర్వజన్మ బంధం వల్ల వస్తుందిట. ఇప్పుడు ఆ లక్ష్మారెడ్డి గారు దీనికి ఉత్తరాధికారి. ఇప్పుడు 90 ఏళ్ళని చెప్పారు ఆయనకి. ఆయన ఎక్కడంటే 90 ఏళ్ళ ఉన్నాడు. టకటకటక పైకి ఎక్కేసి ఒక్కసారి గురు మహారాజుకి జై అంటున్నాడు ఆయన. మళ్ళీ నమస్కారం చేసుకుంటున్నాడు, మళ్ళీ కూర్చోగలుగుతున్నాడు. దీనికి సంస్కారము అని పేరు. పరమాత్ముని మీద, పరమాత్ముణ్ణి నమ్మిన మహాత్ముల మీద భక్తి కలిగినటువంటి వాడు ఎన్ని సంవత్సరముల వయస్సు గడిచినా మళ్ళీ వాడు 16 సంవత్సరాల బాలుడిలాగే ఉంటాడట. మనయేవ ప్రధానం హి కారణం బంధమోక్షయో, అన్నిటికీ మూల కారణం మనస్సే. మనస్సు సరిగ్గా ఉంటే మన ప్రవర్తన కూడా సక్రమంగా ఉంటుంది. మనస్సు వల్ల ప్రవర్తన, ప్రవర్తన వల్ల ఏమవుతుంది, జీవితం నడుస్తుంది. అందువల్ల ఎప్పుడూ మనస్సుని కలుషితం కాకుండా కాపాడుకోవాలి. అనగా సాధ్యమైనంత వరకు పనికిమాలిన విషయాల మీద కాకుండా పనికొచ్చే విషయాల మీద దృష్టి పెట్టాలి. ఈ చరాచర జగత్తులో సత్కర్మాచరణం చేయించేవాడు జగద్గురువు కృష్ణుడు, అదిగో ఆయన నమ్ముకున్న గురువులు. దానివల్లే కొంతమంది ఎంత వయసు వచ్చినా ఇంకా అలా కర్మాచరణ చేస్తూనే ఉంటారు. ఇంకొక విషయం కూడా చాలా సంతోషం ఏంటంటే, ఊళ్ళో గుడికి చక్కగా పక్కనే భవనం కట్టుకున్న వాళ్ళంత అదృష్టవంతులు మరొకరు లేరు. అందులో సుజాత, ఆవిడ పేరు సుజాతనా, ప్రపంచంలో ఇంకెంతకంటే అదృష్టవంతులు లేరు. మొన్న మధ్యన యాదగిరి ఛానల్లో ధర్మ సందేహాల్లో ఒకళ్ళు అడిగారు, గుడికి పక్కన ఉండకూడదట కదా, గుడికి ఎదురుగుండా ఉండకూడదట కదా, అంటే ఇంకెక్కడ ఉంటావు, శ్మశానంలో ఉంటావా. ఇప్పుడు ఇలాంటి పిచ్చి మాటల వల్ల ఏమైపోతుందనమాట, ఓహో మన ధర్మం అంటే భయపడిపోయి, గుడి అంటే భయపడిపోయి, ఇంట్లో శివలింగం ఉండకూడదని ఒకడు, లేకపోతే కృష్ణుడి దగ్గరికి వెళ్ళకూడదని ఒకడు, లలితా సహస్రనామం చదవకూడదని ఒకడు, ఎవడికి తోచింది వాడు చెప్పేస్తూ ఉంటే చదువురానటువంటి వాళ్ళు కూడా పురాణాలు చెప్పడం మొదలుపెట్టాక ఇతర గ్రంథములలో ఉన్న కింద తాత్పర్యముల మీద ఆధారపడి పురాణాలు చెప్పేవాళ్ళు తయారయ్యాక దేవుడి మీద భయం పెరిగింది భక్తి కంటే. కలియుగంలో భక్తి తక్కువ భయం పెరుగుతోంది. దీపం ఇలా తిప్పాలా ఇలా తిప్పాలా, లేకపోతే దండ వెనక నుంచి వెయ్యాలా ముందు నుంచి వెయ్యాలా, విఘ్నేశ్వరుడికి తొండం ఎడం వైపు ఉండాలా కుడి వైపు ఉండాలా, అన్ని అనుమానాలే. దానివల్ల భయం పట్టుకుంది. ఇలాంటి పుణ్యాత్ములు ఉన్నాక ఓహో గుడికి ఆనుకుని ఉంటే చాలా మంచిది, ఆలయాన్ని చేర్చుకుని ఉన్నటువంటి ఇంటిని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా చెప్పారు. అందుకే కాశీలో ఏ ఇంట్లో చూసినా ఒక శివలింగం ఉంటుంది. అసలు కాశీలో శివలింగం లేని ఇల్లు చూపించండి, అణువణువు శివలింగం. ఎక్కడ బృందావనంలో ఏ ఇంట్లో చూసినా కృష్ణ మందిరం ఉంటుంది. పూర్వకాలంలో ఇల్లే ఒక మందిరంగా ఉండేది. ఎటొచ్చి గుడులకు సంబంధించిన భూములు ఎక్కడ కబ్జా చేస్తారో ఆక్రమిస్తారోనని కొంతమంది ఏం చేశారంటే గుడి గోడకు కొంచెం దగ్గరగా ఉండండి రా అన్నారు. ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు ఇలా జరుపుకుని ఆ స్థలం లక్కుంటారని. అది మనకి భయం పెట్టి చివరికి దేవుడికి దూరం చేశారు. ఇది అడ్వాంటేజ్గా తీసుకుని ఈ కిరస్థానం వాళ్ళు వాళ్ళు మాత్రం మన కాంపౌండ్లోకి వచ్చేస్తున్నారు, మన ఇళ్లలోకి వచ్చేస్తున్నారు, మనల్ని రానివ్వకుండా చేస్తున్నారు. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, భగవంతునికి ఎంత దగ్గరగా ఉండి సేవ చేస్తే అంత తొందరగా తరిస్తారు. ఇక మీద ఈ అనుమానాలు తీసి పక్కన పారేయండి. ఓసారి శ్రీకృష్ణ పరమాత్మని పరీక్షించాలి అనుకున్నాడు నారదుడు. నారదుడు ఎంత భక్తుడు, ఆయన నోరు తెరిస్తే నిరంతరం నారాయణ స్మరణమే. నారాయణ అనకుండా ఎక్కడికి వెళ్ళడు ఆయన. ఆయన తింటున్నా నారాయణే, తిరుగుతున్నా నారాయణే, అసలు ఆయనకు ఆహారమే లేదు, నారాయణ స్మరణమే ఆహారం. అటువంటి ఆయన ఒక రోజున ద్వారకా నగరంలోకి అడుగుపెట్టాడు. శ్రీకృష్ణుడు 16108 మంది భార్యలతో ఎలా వేగుతున్నాడు అని అనుమానం వచ్చింది ఆయనకి. చాలామంది అనుకున్నట్టుగా గోపికలు 16000 మంది కానే కాదు. అసలు గోపికలు ఆయన భార్యలే కాదు, వారు భక్తురాళ్ళు. ఆయన రాత్రిపూట రాసక్రీడ మాత్రమే చేశాడు పూర్ణిమ నాడు. కానీ ఆయన పెళ్లి చేసుకున్నది ఎవరిని, నరకాసురుడి చెరసాలలో ఉన్నటువంటి 16100 మందిని. వారంతా క్షత్రియ కన్యకలు, పైగా వారిని పెళ్లి చేసుకున్నాడు. నరకాసురుడు పరమ నీచుడు, ఎంతోమంది సుందరీమణుల్ని చెరసాల్లో పెట్టి నానా బాధలు పెట్టాడు. అందులో కొంతమంది మానభంగం చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది ఏడుస్తూ అన్నం లేక అల్లాడిపోయిన వాళ్ళు ఉన్నారు, వాడిని భరించని వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా రోజు గండం గండం కింద గడిపారు, దినం ఒక గండం అన్నమాట. పాపం వాళ్ళంతా, కృష్ణ మేము ఇలా చెరసాల్లో మగ్గిపోతున్నాం, మమ్మల్ని రక్షించేవాళ్ళు లేరు, ఇంటికెడితే మమ్మల్ని పట్టించుకునేవాడు వాడు ఎవడూ లేడు అని ప్రార్థిస్తే, ఆ తర్వాత ఆయన నరకాసురుడిని సంహరించి, ఇది సొంత కొడుకు, నరకాసురుడు అంటే ఆయనకి కొడుకు, భూదేవికి విష్ణువునికి ప్రళయకాలంలో పుట్టినవాడు ఆయన. అది భారతం ద్రోణ పర్వంలో ఉంటుంది, ఇదే మాట పరమ పవిత్రమైన భాగవతంలో ఉంటుంది. కొడుకైనా పాపాత్ముడైతే నరిగి పారేశాడు. ఆ తర్వాత గోపికలంతా మాకెవరూ లేరు రక్షించమంటే, అప్పుడు 16100 మంది కోసం 16100 కళ్యాణ మండపములు ఒకేసారి ఏర్పాటు చేసి 16100 రూపములతో అంతమందికి ఒకే ముహూర్తంలో తాళి కట్టాడు. ఇలా కట్టగలిగిన వాడు కనుక ఆయన పరమాత్మ అన్నారు. వాడు కృష్ణుడు చేసుకున్నట్టుగా నేను చేసుకుంటానంటే, అన్ని రూపాలు ధరించు, అంతమందిని ఒకేసారి పెళ్లి చేసుకో, ఇంతమందికి అసలు బిల్డింగ్ కట్టి చూద్దాం గట్టిగా, 16000 మంది నా పురాణానికి వస్తే మకాన్ చూపించలేక మీరు పారిపోతారు. అవునా, గురువుగారి కంటే రూమ్ ఇస్తుంది సుజాత, మరి గురువుగారితో వచ్చిన వాళ్ళందరికీ ఎక్కడ ఇస్తారండి, ఆలోచించండి. అందువల్ల అంత తేలిక కాదు ఆయన చేసిన పనులంటే. ఇంతమంది కాకుండా 8 పట్ట మహిషులు, రుక్మిణి రెండవ భార్య జాంబవతి, 3 సత్యభామ, కాళింది, నాగ్నజితి, లక్షణ, భద్ర, సుదంత, ఈ 8 కలిసి 16108. ఇంతమందికి అన్ని భవనాలు ఇచ్చాడు ఆయన ద్వారకానగరంలో. అవన్నీ ఇప్పుడు సముద్రంలో కలిసిపోయి అడుగునున్నాయి. మీకు కావాలంటే అడుక్కెళ్ళి చూసుకుని ఆ బిల్డింగ్ తెచ్చుకోండి, ఎల్లారెడ్డిపేటకో రాచర్ల గొల్లపల్లికో ఎక్కడికో ఒకటి తెచ్చుకునే శక్తి ఉంటే తీసుకురండి, నేను కూడా ఒకసారి చూస్తాను. ప్రస్తుతం సముద్రంలో చూశాను నేను. ఇప్పుడు నారదుని అనుమానం ఏమిటి, అసలు ఒక్క భార్య ఉంటేనే నానాయాతన, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు పడుతున్న బాధలు కొంతమంది ఉన్నారు కదా, భర్తకి సరైన లక్షణం లేకపోతే భార్య బాధపడాలి, భార్య ఏడిపిస్తే భర్త బాధపడాలి, ఏ భార్య ఎవడికో తెక్కొచ్చి నేను ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోతాను టిక్కెట్ చెయ్యను అనుకోండి, ఇప్పుడు నేను టిక్కెట్ చెయ్యాలి, తీరా టికెట్ చేశాక టికెట్ క్యాన్సిల్ చేయకపోతే తిడుతుంది, మళ్ళీ క్యాన్సిల్ చేయాలి. రేపు రాజమండ్రి పెడతాను ఉంటుంది, రాజమండ్రి పంపాలి. పంపకపోతే అదొక గొడవ, పంపితే ఒక బాధ. అలాగా భార్యకు కోపం వచ్చినా భర్తకే బాధ, భర్తకి బాధ వస్తే భర్త ఏడిపిస్తే భార్య బాధ పడుతుంది. అటువంటిది ఇంతమంది భార్యలతో ఈ కృష్ణుడు ఎలా వేగుతున్నాడనే అనుమానం ఒక ఉదయం నారదునికి వచ్చింది. దీనికే మాయా అని పేరు. వైకుంఠానికి వెళ్ళి విష్ణు దర్శనం చేసుకున్నవాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు విష్ణువుని గ్రహించిన వాడు నారదుడు. ఆయన ఏమన్నాడు ఒకసారి, ద్వారక వైకుంఠపురంబు ఈ రుక్మిణి లక్ష్మి మీరలెచ్చట ఉనికి సారకు కొలువగవత్తును కోరికతో కంసహర ముకుందమురారీ. ఈ ద్వారకానగరమే వైకుంఠము, ఈ రుక్మిణి లక్ష్మి, రుక్మిణీ కృష్ణులు అంటే లక్ష్మీనారాయణులు ఇక్కడ ఉండడం వల్ల మాటి మాటికి నేను మీకు నమస్కారం చేసుకుని మిమ్మల్ని సేవించడానికి వస్తాను అన్నవాడు కృష్ణుడు ఎలా పడుతున్నాడు ఇంతమంది భార్యలతో అనుకోవడం ఏమిటండి? ఇదేనా మాయ అంటే. మాయ అంటే ఏమిటి? యా ఏది మా ఉండకూడదో అది ఉంటే మాయ. మాయాకి అర్థం చెప్పేటప్పుడు మాకి తర్వాత ఉన్న యాకి అర్థం చెప్పాలి. యా అంటే స్త్రీలింగం, ఏది ఎవత్తే మా ఉండకూడదో అది ఉంటే అది మాయ. ఉండకూడనిది ఉండాలి, అనవసరంగా వచ్చి శరీరంలో పడాలి, పడితే మాయ. అనగా ఈ జగత్తంతా ఇలా లేదు, ఇవాళ ఉండదు రేపు ఉండదు. ఒకప్పుడు పద్మాకర్ గారు ఎలా ఉన్నారు, మాంచి నవయౌవనంలో అంటే నల్లని మీసాలతో జుట్టుతో అందంగా ఉన్నారు. ఇప్పుడు జుట్టు అలాగే ఉందనుకోండి, నేను పెద్ద మార్పు రాను, నేను ఎప్పుడు 16 ఏళ్ళ కుర్రాళ్ళే అందంగానే ఉంటానని కొందరు అంటున్నారు. కానీ పాప రఘురామ శర్మ గారిని చూడండి, ఆ పెళ్లికి ముందు అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు జుట్టు తగ్గిపోయింది. ఇప్పుడు ఆయన చూడండి పాప లక్ష్మారెడ్డి గారు, పూర్వం నల్ల తుమ్మిద రెక్కల లాంటి జుట్టుతో ఉన్నవాడు ఇప్పుడు వెండి జుట్టు వచ్చేసింది. వెండి గడ్డం, ఇంట్లో వెండి ఉందా లేకపోతే ఇక్కడ వెండి చేరుతుంది అందరికీ, అవునా? అలా రూపంలో మార్పు వస్తుంది, ఇళ్లలో మార్పు వస్తుంది, స్థలంలో, పొలంలో, ప్రవర్తనలో, ఆరోగ్యంలో, శక్తిలో అనుక్షణం మార్పు వస్తుంది. కనుక శాశ్వతంగా సృష్టి ఒకే రకంగా ఉండదు గనక దానికి మాయా అని పేరు. అటువంటి మాయ నారదుడి కూడా పట్టుకున్నది, ఇంకా సామాన్యుడు పట్టుకోవడంలో ఆశ్చర్యమేమున్నది. వెంటనే ఏం చేశాడు ఆయన, ముందు రుక్మిణీ మందిరానికి వచ్చాడు. అప్పుడు రుక్మిణీ మందిరంలో కూర్చుని రుక్మిణీదేవి పాదాలు ఒత్తుతూ ఉంటే సేవ చేయించుకుంటున్నాడు కృష్ణుడు. కృష్ణ నువ్వు ఎంత అదృష్టవంతుడివి, కాళ్ళు అలిసిపోయి నొప్పి పెడితే నొక్కడానికి రుక్మిణి ఉంది, నాకెవరున్నారు అని ఆయనకు నమస్కారం చేసి ఇక్కడి నుంచి జాంబవతి మందిరానికి వెళ్ళాడు. అక్కడ జాంబవతి ఓ ఆసనం మీద కూర్చుంది. అమ్మ జాంబవతి, నీకు ఎంత అన్యాయం జరిగిపోతుందో తెలుసా, రుక్మిణీదేవి మందిరంలో ఉన్నాడు కృష్ణుడు అని చెప్పబోతూ ఉంటే పక్క నుంచి ఎక్కడి నుంచి వచ్చారు స్వామి అనే మాట వినబడింది. చూస్తే జాంబవతికి పక్కన ఇంకో ఆసనం మీద కూర్చుని కృష్ణుడు కనబడ్డాడు. అక్కడ చెరుకు ముక్కలు తింటున్నట్ట ఈయన కంగారు వచ్చింది. ఇందాకేగా రుక్మిణీ మందిరానికి వెళ్ళాను, రుక్మిణీ మందిరంలో రుక్మిణి ఆయన కాళ్ళు నొక్కుతోంది, ఎంతలోనే జాంబవతి మందిరానికి ఇప్పుడు వచ్చాడు రా బాబు, అంతా మాయ అనుకుని నోరు పూసుకుని మళ్ళీ అక్కడి నుంచి సత్యభామ దగ్గరికి వెళ్ళాడు. సత్యభామని బాగా రెచ్చగొడితే కృష్ణుడిని ఏమైనా అంటుందేమోనని, అమ్మా సత్యభామ, ఆ కృష్ణుడు ఎంతసేపు రుక్మిణి దగ్గర జాంబవతి దగ్గరే ఉంటున్నాడు, నీ దగ్గర ఉండడం లేదు అనేలోపు సత్యభామ, స్వామి ఏమిటంటున్నాడు నారదుడు అంది. నారదుడు చూస్తూ ఉండగానే ఈయన సత్యభామ పాదాలు ఒత్తుతున్నాడు ఉండి, అక్కడ రుక్మిణి ఆయన పాదాలు ఒత్తింది, ఇక్కడ ఈయన భామామణి యొక్క పాదాలు నొక్కడం మొదలెట్టాడు కనబడ్డాట. ఓరి దేవుడోయ్, ఓ చోటేమో రుక్మిణి చేత పాదాలు ఒత్తించుకుంటున్నాడు, ఇంకో చోట జాంబవతి ఇచ్చిన ఆహారం తింటున్నాడు, ఇక్కడ సత్యభామ పాదాలు ఒత్తుతున్నాడు అని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఈసారి లక్షణ ఇంటికి వెళ్ళాడు. లక్షణ ఇంటిలో లక్షణకి జడేస్తున్నాడు ఆయన. పూర్వం ఆడవాళ్ళకి బాగా జుట్టు ఉండేది, జడ అనే ఒక పదార్థం ఉండేది, ఎక్కువ మంది జడ వేసుకునేవారు. ఇప్పుడు బాబ్డ్ హెయిర్ వచ్చేసింది, అసలు జుట్టే లేదు. ఉన్న 4 వెంట్రుకలు షాంపూలతో రుద్ది 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 ఆ వెంట్రుకలు ఊడిపోతున్నాయి. కుంకుడుకాయలతో తలంటుకుంటే జుట్టు ఉంటుందండి. కొబ్బరి నూనె రాసుకుని రాత్రిపూట కాస్త కుంకుడుకాయలతో శనివారం శనివారం తలంటుకుంటే, కుంకుడుకాయలు ఉన్నాయి తెలుసు కదా, వాటితో తలంటుకుంటే అప్పుడు జుట్టు ఉంటుంది. షాంపూతో రుద్దుకుంటే ఈ జుట్టు క్యాంప్ వెళ్ళిపోతుంది. అందుకని అందరికీ తలలు మైదానం అయిపోతున్నాయి. మీరు చెబితే నమ్మరు, ఆ మధ్యన ఓ పెళ్ళికి వెళ్ళాం. పెళ్లి కొడుకు నెత్తి మీద పెళ్లి కూతురు గట్టిగా ఇలా జీలకర్ర బెల్లం పెట్టి అలా నొక్కింది. మా అర్చక స్వామి వారు ఏమన్నారంటే గట్టిగా జీలకర్ర బెల్లం ముహూర్తంలో పెట్టి అలా నొక్కు ఉంచండి అన్నారట. అలా నొక్కు ఉంచిన తర్వాత ఓ పావు గంట తర్వాత చెయ్యి తీయమన్నారు. చెయ్యి తీయగానే పెళ్లి కూతురు నిర్ఘాంతపోయింది, ఎందుకంటే మొత్తం జీలకర్ర బెల్లంతో కూడా పైకి లేచి వచ్చేసింది విగ్గు. ఆ లోపలంతా మైదానం నొమ్మగా ఉంది, ఏమీ లేదు. మరీ బొత్తిగా రాగి చెంబుని, రాగి చెంబులు ఉంటాయి కదా, చింతపండు పెట్టి తోమి అలా బోర్లిస్తే చెంబు ఎలా ఉందో అలా ఉంది ఆ తల. తల అలా ఉన్నదన్నమాట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే కర్మయోగం వల్ల ఈ షాంపూలు వాడి 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 ఉన్న జుట్టు అంతా ఊడిపోతుంది. కానీ పూర్వకాలం మంచి జుట్టు ఉండేది, ఒత్తైన జుట్టు ఉంది. లక్షణకి ఆ జుట్టు దువ్వి జడవేస్తున్నాడు ఆయన. పెళ్లి చేసుకునే ముందు మగవాళ్ళు జడ వేయడం నేర్చుకోవాలి అని నేను అలా కృష్ణుడు చెప్పాడు. జడవేసి పువ్వులు పెడుతున్నాడు. ఇదంతా భాగవతం దశమ స్కంధంలో నారదుడు శ్రీకృష్ణుని పరీక్షించుట అనే ఘట్టంలో ఉంది. కేవలం భాగవతంలో ఉన్న ఘట్టం, నేను సొంత పెత్తనంతో చెప్పడం లేదు. ఇలా నారదుడు ఏ ఇంటికి వెళ్ళినా ఒక చోట పాలు తాగుతూ, ఓ చోట జడ వేస్తూ, ఓ చోట సేవ చేస్తూ, ఓ చోట ఏమో తాంబూలం వేసుకుంటూ, ఓ చోట పాచికలాడుతూ, హాస్యాలాడుతూ, నృత్యం చేస్తూ, ఏదో ఒక పని చేస్తూ 16,108 మంది వారిల దగ్గర కనబడ్డాడు ఆయన. ఒక్కసారి నారదునికి బుర్ర గిర్రుని తిరిగిపోయింది. ఏమిటి మాయ అనుకుని, ప్రభు కృష్ణ నన్ను క్షమించి ఈ మాయలోంచి బయటపారేయనగానే పరమాత్ముడు నవ్వి, నేను నీ ఆరాధ్య దైవాన్ని తెలుసుండి కూడా నన్ను పరీక్షించాలనుకున్నావు, అందుకే నీకు ఈ మాయ కల్పించాను అని మొత్తం అన్ని రూపాలు ఉపసంహరించి విశ్వరూపం చూపించాడు. అప్పుడు కృష్ణుడి యొక్క మహామహిమ తెలుసుకున్నాడు. శ్రీకృష్ణుడు తన మహిమ చూపిస్తే చూడడానికి కూడా మనకు ఓపిక ఉండదు. ఆయన విశ్వరూపం చూపిస్తే ఈ రెండు కళ్ళతో చూడలేము. అందుకే అర్జునుడికి భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో విశ్వరూపం చూపిస్తే కళ్ళు బయర్లు గమ్మాయి. అప్పుడు ఆయన కోసం దివ్య దృష్టి ఇచ్చాడు. దివ్య దృష్టితో చూస్తే కూడా దిశో న జానే న లభేచ శర్మ ప్రసీద దేవేశ జగన్ నివాస, నాకు దిక్కులు తోచటం లేదు, దిశ న జానే ఏది ఏ దిక్కో తెలియటం లేదు. నీ రూపం చూస్తే నా శరీరం అంతా విహ్వలమైపోయింది, భయపడుతోంది నా శరీరం అంతా. ఆ కాంతిని చూచి తట్టుకోలేకపోతున్నాను, దివ్య నేత్రములతో కూడా నీ దివ్య మంగళ విగ్రహం చూడలేకపోతున్నాను. నా లభేచ శర్మ, శర్మ అంటే శాంతి సుఖము అని అర్థం, నాకు సుఖం కలగడం లేదు. ప్రసీద ప్రసన్నుడవుక దేవేశ అన్నాడు ఆయన. భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని మనం చూడలేము. ఆయన అనుగ్రహం ఉన్నా కూడా పూర్తిగా చూడలేము. ఇంకా అనుగ్రహం లేకపోతే ఏం చూడగలుగుతాం? అంతటి మహామహిమని గ్రహించాలంటే నారదాదుల వల్లే కాలేదట. అందుకే భాగవత ప్రారంభంలో భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన అన్నారు. శూలమును ధరించిన వాడు శూలి అంటే శివుడు. భాగవతాన్ని పూర్తిగా తెలుసుకుని ప్రవచనం చేయటం అంత తేలిక కాదని అర్థం. చిత్రము అంటే కష్టం కాదండోయ్, చిత్రము అంటే ఆశ్చర్యం. అనగా సంపూర్ణంగా భాగవత మహిమని ఎవరూ వర్ణించలేరు. కృష్ణ మహిమ అనే పేరుతో టైటిల్ పెట్టి ప్రవచనం చేస్తారంటారు, కానీ పూర్తిగా ఎవడో చేయలేడు. ఈశ్వరుడంతటి వాడికే అది ఆశ్చర్యకరమైన విషయం. తమ్మిచూలి అంటే తామర పువ్వులోంచి పుట్టినవాడు. తమ్మి అంటే తామర, తామర పువ్వులోంచి పుట్టినవాడు గనక, తామర పువ్వు యొక్క బిడ్డ గనక బ్రహ్మగారిని తమ్మిచూలి లేక పద్మగర్భుడు పద్మజుడు అన్నారు సంస్కృతంలో. తెలుగులో తమ్మిచూలి అన్నారు. బ్రహ్మగారు అంతటి వేద పండితుడు, మహాత్ముడు, సృష్టికర్త, ఆయన వల్ల కూడా కాదు, ఇంకా సామాన్యులు ఏం చెప్పగలుగుతారు? కానీ బ్రహ్మాది దేవతలు కూడా గ్రహించలేని కృష్ణుడి మహిమని భక్తితో చదువురాని గోపికలు గ్రహించగలిగారట. కాబట్టి గోపికలు గొప్పవాళ్ళ, చదువుకున్న పండితులు గొప్పవాళ్ళ అని ఒకసారి సందేహం వచ్చింది. గోపికలు ఏమి చదువుకోలేదు, వాళ్ళకేం గురువు లేడు, కానీ కృష్ణుణ్ణి పరమ భక్తితో నమ్మారు. అందువల్లే చాలామంది చెప్పారు, నాయనలారా భక్తి కంటే ఈ ప్రపంచంలో పరమాత్మని పొందడానికి మరొక సాధనము లేదు. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. భక్తి అంటే ఏమిటి అంటే యోగ సాధన శక్తి భక్తి. భక్తిరిత్యభిధీయతే, మళ్ళీ యోగత్వాన్ని మానసికంగా అనుభవించడాన్ని భక్తి అంటారు. అలాంటి భక్తితో మాత్రమే పరమాత్మని పొందగలరు తప్ప మరొక రకంగా పొందలేరు. మీరంతా పరమభక్తులు కాబట్టే నేను ఇక్కడికి వచ్చిన దగ్గర చూస్తూనే ఉన్నాను. రకరకాలైన అందమైన పాటలు పాడుతున్నారు, అది కూడా శ్రవణ సుభగంగా పాడుతున్నారు. చెవులకు వినడానికి ఇంపుగా ఉండాలండి భగవన్నామం చేస్తే. కొంతమంది పాడితే భగవంతుడు కూడా పారిపోతాడు, కొంతమంది పాడితే రాళ్ళు కరిగి నీళ్లు అవుతాయి, కొందరు పాడితే ఆ నీళ్లు మళ్ళీ కరిగి రాళ్ళు అయిపోతాయి. చాలా కాలం క్రితం ఓ పల్లెటూళ్ళలో ఓ ఆంజనేయ స్వామి యొక్క ఉత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాల్లో మా నాన్నగారు కూడా వెళ్ళేవారు. నేను చిన్న పిల్లవాడిని, 4-5 ఏళ్ల కుర్రవాడిని, ఆయనతో కూడా వెళ్ళాను. ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఇలా పందిట్లో పెట్టారనమాట. గుళ్ళో ఉత్సవమూర్తులు ఉంటారు కదా, అందులో ఆంజనేయుడి ఉత్సవమూర్తిని ఇలా మండపారాధనలో పెట్టారు. ఓ సప్తాహం చేస్తున్నారు ఆంజనేయ సప్తాహం, హనుమ జయంతి వైశాఖ మాసంలో. ఓ 2 రోజులు గడిచాక 3వ రోజు విగ్రహం మాయమైపోయింది. ఇదేంట్రా ఆంజనేయుడు ఉత్సవమూర్తి ఎవడే తూపోయాడు అనుకున్నారు. ఎందుకంటే అక్కడ కాపలా కట్టుదిట్టంగా ఉంటుంది, ఎవరైనా దొంగతనం చేసి పట్టుకుపోవడం అంత తేలిక కాదు. చివరికి అందరూ కంగారు పడి ఇదేంటంటే అపశకునం, 3వ రోజు ఉత్సవమూర్తి మాయమైపోయిందని బాధపడుతూ మా నాన్నగారి దగ్గరికి వచ్చి అది ఎక్కడుందో ఏమైనా మీరు కాస్త దివ్య దృష్టితో చెప్పండి అంటే ఆయన ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి పలాన చోట పొలంలో ఉందన్నారు. అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో పొలంలో రావి చెట్టు దగ్గర ఉంది ఆ విగ్రహం. ఏమిటి విగ్రహం ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఎవరు పెట్టారు అని అడిగితే దానికి కారణం ఏమిటో తెలుసుకుందామని ఈ రికార్డులు వేసేవాడు ఉంటాడు కదా వాడిని పిలిచారు. ఈ పందిరి దగ్గర అప్పట్లో గ్రామ్ఫోన్ రికార్డులు వేసేవారు కదా, ఇప్పుడంటే టేప్ రికార్డులు పెడుతున్నారు. ఆ గ్రామ్ఫోన్ రికార్డు వేసేవాడిని పిలిచి, ఒరే బాబు ఈ ఆంజనేయ స్వామి పందిట్లో ఏ పాట ఎక్కువ పెడుతున్నావురా అంటే వాడు లే నా రాజా పాట పెట్టాట. ఆ పాట వినలేక లేచి వెళ్ళిపోయాడు ఆయన స్వామి. ఇది నిజంగా మీకు నవ్వు వస్తుంది కానీ జరిగింది యథార్థంగా. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇదే పాట పెడితే ఆ పాట విని స్వామి అదృశ్యం అయిపోయాడు అక్క. అసలు పాటకి ఎంత శక్తి ఉందో ఆలోచించండి, తట్టుకోలేకైనా. అది ఆ రోజుల్లో కథలు చెప్పుకునేవారు అనమాట. కాబట్టి ఇలాంటి పాటలు పెడితే ఏమైపోతుంది, భగవంతుడు కూడా అక్కడ ఉండి కూడా పారిపోతాడు. చక్క వీరేమో చక్క రాగానే గోవింద పండరిపురవాస పాండురంగాన్ని పాడారండి నాకు స్వాగతం చెబుతున్నప్పుడు. ఆ పాండురంగుడి మీద పాటలు వినిపిస్తూ ఉంటే ఎంత ఆనందం కలిగిందో. కృష్ణుడు డైరెక్ట్గా భూలోకంలో పండరీపురంలో పాండురంగుడి పేరుతో వచ్చాడు. ఇది పాండురంగ మహాత్మ్యంలో స్కాంద పురాణంలో చెప్పిన మాట. కాబట్టి పాండురంగుడికి కృష్ణుడికి తేడా లేదు, వెంకటేశ్వరుడే కృష్ణుడు, పాండురంగుడే కృష్ణుడు. అందువల్ల కృష్ణనామస్మరణం చేసి గురువుల్ని పిలుస్తూ ఉంటే ఇక్కడ కూర్చున్నప్పుడు గోవింద అంటూ ఉంటే పరమాత్ముడు గోవిందుడు రాకుండా ఎందుకుంటాడు. అందువల్లే మనం గోవింద నామస్మరణం చెయ్యాలి, అది కూడా భక్తితో చేయాలన్నమాట. అద్భుతమైనటువంటి మార్గంలో ఆ గోవిందుడిని పొందిన వాళ్ళు ఎంతమంది భక్తులు ఉన్నారో తెలుసా. ఆ భక్తులందరిలో అది గోపికలది ప్రత్యేక మార్గం. గోపికలు పిలిస్తే ఆయన పలికేవాడు, వాళ్ళకంత నమ్మకం కూడా. వాళ్ళు కూడా ఆయన ఏం చెబితే అది చేసేవారు. ఓసారి కాళీయుణ్ణి మర్దన చేశాడు కృష్ణుడు బృందావనంలో. కాళీయ మర్దనం చేసే సమయానికి కృష్ణుడి వయస్సు కేవలం 5 ఏళ్ళు. 5 ఏళ్ల వయస్సులో కాళీయుడికి 105 పడగలుంటే ఆ పడగల మీద తాండవం ఆడాడు. ఆ తర్వాత ఒడ్డుకొచ్చాడు, కాళీయుణ్ణి పంపేశాడు. ఆ కథ అంతా ఇప్పుడు చెప్పనేను. ఒడ్డుకొచ్చే సమయానికి చీకటి పడిపోయింది. పాపం యశోద ఆయన కౌగిలించుకుని, కృష్ణ నిన్న పావు కాటు వేసి చుట్టుముట్టి పీడిస్తున్నప్పుడు ఏమని ఏడ్చావో కదా నా తండ్రి అని ఒళ్ళంతా కౌగిలించుకుని, ఎక్కడన్నా పావు కూరలు దిగాయేమో అని చూసింది. ఎక్కడ కృష్ణుడి శరీరం మీద పావు కాటు వేసిన కూరల చిహ్నాలు లేవు. పావు కాటేస్తే ఏమవుతుంది, ఆ కూరలు శరీరంలో దిగుతాయి, దిగితే పుండు కనపడుతుంది, గాయం కనపడాలి, కానీ గాయం గాయబ్బైపోయింది. అప్పుడు అమ్మయ్యా ఈయన శరీరంలో కూరలు లేవు, విషం లేదనుకుని కౌగిలించుకుని కాసేపు ఏడ్చాక ఇప్పుడు ఇంటికి వెళ్ళడం ఎలాగా అని అనుమానం యశోదకి గోపకులకి వచ్చింది. ఎందుకంటే అప్పటికి రాత్రి 7 దాటిపోయింది, అది గ్రీష్మ ఋతువు, మంచి వేసవికాలం అవడం వల్ల ఆ వాతావరణం అంతా గుబులు గుబులు ఉంటుంది, వేడి సెగలు తన్నుతోంది, చీకటి పడింది. అందరూ ఉదయం అంతా తిండి లేక మాడిపోయారు పైగా. ఎందుకని, కృష్ణుడు ప్రొద్దుట ఎప్పుడూ వచ్చాడు, పావుని సాయంత్రం దాకా మర్దన చేస్తూనే ఉన్నాడు, చీకటి పడింది. కృష్ణుడు అంటే పరమాత్ముడు, ఆయనకి తిండి అక్కర్లేదు, కానీ ఈ కూడా ఉన్న వాళ్ళందరూ తిండి లేక అలా బక్క చిక్కిపోయి ఎండిపోయారు, అందరికీ నీరసమే. మన సప్తాహంలో అయితే కాస్త మీ అందరికీ టీలు కాఫీలు భోజనాలు వస్తున్నాయి. అక్కడ సప్తాహం కాదు, కేవలం ఖాళీ మర్దనమే. అందువల్ల ఖాళీ తప్ప కడుపులోకి వెళ్ళింది ఏదీ లేదు. అందువల్ల కృష్ణ, ఇంక ఈ చీకట్లో ఇంటికి వెళ్ళలేం, తెల్లవారాక వెడదాం, ఇక్కడే పడుకుందాము అన్నారట అంతా. అలాగే అన్నాడు కృష్ణుడు, అందరూ పడుకున్నారు. ఇంట్లో మెత్తని పరుపుల మీద, మంచాల మీద తలగడలు పెట్టుకుంటే కూడా నిద్రపట్టనటువంటి వాళ్ళు ఉన్నారు అందులో కొందరు. అటువంటి వాళ్ళు అలిసిపోవటం వల్ల, మలమల మాడటం వల్ల చెట్టు వేళ్ళు పైకి లేచి ఉంటే వాటి మీద తల పెట్టుకుని ఆ చెట్టు వేళ్లే తలగడగా చేసుకుని పడుకున్నారట. గాఢంగా నిద్రపోయారు, గురువు పెట్టి మరీ నిద్రపోయారు. అందువల్ల శరీరానికి అలసట కలిగితే నిద్ర వస్తుంది. ఇవాళ మన శరీరానికి అలసట లేకుండా పోయింది. ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎక్కలేం కదా, లిఫ్ట్ ఉందా అంటారు. పైగా ఏమంటే భాగవత సప్తాహం చేస్తూ ఉంటున్నారు, రోడ్డు దగ్గర కారు దిగ్గానే గుళ్ళోకి రావడానికి రోప్ వే వేయించండి అని అడుగుతారు రేపొద్దున మిమ్మల్ని. అక్కడ రోప్ వేలో కూర్చుని ఇక్కడికి వచ్చి ఆ పైన కూర్చుని అక్కడి నుంచి దండం పెట్టి అలా వెళ్ళిపోవటం. అంత సుకుమారులు అయిపోయారు, అసలు ఏ పని చేయటం మానేశారు చాలామంది. ఇంకా మీరు చాలా మంచివాళ్ళు, ఇక్కడ దాకా నడిచి వచ్చారు పాప, కనీసం వంటింట్లో అయినా నడుస్తున్నారు. అసలు నడక తగ్గిపోతే దానివల్ల శరీరం ఏమైపోతుంది, వాటి ఇంత లావు అయిపోతుంది. 18 ఏళ్ల కుర్రాడు ఒకడు అవధానం చేస్తూ ఉంటే వాడే చూడడానికి దిగ్గజం అయిపోయాడు అప్పుడే. ఇంకా రేపొద్దున భవిష్యత్తులో ఎంత లావు అయిపోతారో ఆలోచించండి. కాబట్టి బాగా వ్యాయామం చేయటం వల్ల అలిసిపోతే తొందరగా నిద్రపడుతుంది. అలా అందరూ నిద్రపోయారట. నిద్రపోయిన కాశ్యాపుడికి ఎంత జరిగిందో తెలుసా, అడవిలో చెట్టు కొమ్మలు ఒకదానికోటి రాసుకుని సంఘర్షణ చెంది గట్టి కర్రలు గట్టిగా మధిస్తే ఏమవుతాయి, నిప్పు పుడుతుంది. మీరు ఎప్పుడు అరణి మధించారు చూసారా, గిర్రును తిప్పుతూ ఉంటే కొయ్యలోంచి నిప్పు పుడుతుంది. అలాగే అడవిలో నిప్పు పుట్టి మొత్తం ఈ గోపాలకులంతా నిద్రపోతున్నటువంటి ప్రాంతం అగ్నిజ్వాలలతో నిండిపోయింది. దానికి దావాగ్ని అని పేరు. మీ ఊరు మా ఊరురా, ఇది కూడా ఒక బృందానం. గొల్లపల్లి అంటే గోపాలుడు ఉన్నటువంటి ఊరు ఇది, పైగా రాచర్ల గొల్లపల్లి, మామూలుది కాదు. రాచర్ల అనే శబ్దమునకు మహారాజులకు నిలయమైన అంటే తీవి కలిగిన వాళ్ళకి నిలయమైన గొల్లపల్లి ఇది. అందువల్ల గోపాలకుడు ఇక్కడ కూర్చొని గీతా జయంతులు చేయించుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆ బృందావనం అంతా నిప్పు వ్యాపించింది, దావాగ్ని పట్టుకున్నది. మధ్యలో కృష్ణుడు గోపాలకులు పడుకున్నారు, యశోదానందుడు మొదలైన వాళ్ళు, వీళ్ళలో కొందరు ముసలాళ్ళు ఉన్నారు, కొందరు పొడిచాళ్ళు ఉన్నారు, కొందరు పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు అందరూ పడుకునుంటే చుట్టూతా అగ్నిజ్వాలలు కమ్మే. ఆ వేడికి నిప్పురవ్వలు మీద పడ్డం వల్ల, వేడి అగ్ని జ్వాలలు తగలడం వల్ల టక్కన వెలుగు వచ్చింది అందరికీ. వాళ్ళు వణికిపోయారు. ఖాళీయుడి విషం కంటే భయంకరంగా ఉంది ఈ అగ్ని అని వణికిపోయి కృష్ణ గోవింద రక్షించు అన్నారు. అదే వచ్చా దవవల్లి ధూమకండకీలాభీల దుర్వారమై, ఇదే కప్పెల్ మము నెల్లవారి ఇట మీదేలాగు చింతింతు, నీ పద పద్మంబులె దిక్కు మాకు గదరా పద్మాక్ష గోవింద మృక్యదమో రామ మహాపరాక్రమ దవాగ్ని వేగవారిం పరే. అదిగో భయంకరమైన దావాగ్ని వచ్చి మమ్మల్ని కాల్చివేస్తోంది, పొగలు లేచిపోతుంది అగ్నిలోంచి, నిప్పులు మీద పడుతున్నాయి, నిప్పు కణాలు మీద పడిపోతున్నాయి. దీన్ని ఆర్పడం మా వల్ల కాదు, ఈ అగ్నిని చల్లార్చడం మా వల్ల కాదు. కృష్ణ నీ పాద పద్మాలే దిక్కునుకున్నాం, గోవింద నువ్వే సమస్త లోకాల్ని రక్షించే పరమాత్మవని నమ్మాం, నీకు ఈ అగ్నిని చల్లార్చి మమ్మల్ని రక్షించడం పెద్ద కష్టం కాదు. ఎందువల్ల ఖాళీయుణ్ణి మర్దించి ఈ మడుగులో నుంచి బయటికి వెడలగొట్టిన శక్తి కలిగిన వాడివి నువ్వు, తలుచుకుంటే ఈ అగ్ని నుంచి మమ్మల్ని రక్షిస్తావు. బలరామ నువ్వు మహాపరాక్రమవంతుడి, మీ అన్నదమ్ములు తలుచుకుంటే ఏదైనా చేస్తారు, మమ్మల్ని రక్షించు రక్షించు రక్షించు. అభ్రంకష ధూమాయిత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్రశిఖాదభ్రష్ట దగ్ధలోకాదభ్రం వైవచ్చ చూడు దవసికి కృష్ణ. ఆ అగ్ని కూడా ఎలా ఉందిట, ఆకాశం అంత ఎత్తు అగ్నిజ్వాలలు లేస్తున్నాయట. అంటే అడవి తగలబడుతూ ఉంటే వచ్చే మంట ఎక్కడో మేఘాల దాకా వెళ్ళిపోయింది, పొగలు పైకి లేస్తున్నాయి, ఇంతంత నిప్పు కణములు పటా పటా శబ్దంతో మీద పడిపోతున్నాయి, మా బట్టలు చిరిగిపోతున్నాయి, కాలిపోతున్నాయి, మేము చచ్చిపోతున్నాం, బాబోయ్ రక్షించు, బాబోయ్ రక్షించు, కృష్ణ రక్షించు, బలరామ రక్షించు అని ప్రార్థన చేశారు. వాళ్ళు ఏడ్చారు, మొత్తుకున్నారు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. మీకు నా మీద నమ్మకం ఉంది కదా, అంటే నమ్మకం ఉంది కాబట్టే కదా స్వామి రక్షించమంటున్నాం అన్నారట వాళ్ళు. అయితే మీరందరూ కళ్ళు మూసుకోండి అన్నాడు ఆయన. నేను చెప్పేదాకా కళ్ళు తెరవకూడదు, చెప్పింది చెప్పినట్టు చేస్తే మిమ్మల్ని రక్షిస్తాను, గట్టిగా కళ్ళు మూసుకోండి అన్నాడు. మిమ్మల్ని కాదు వాళ్ళని, మళ్ళీ మీరు మూసుకుంటారు. వెంటనే అందరూ ఇలా రెండు చేతులతోటి కళ్ళు మూసుకున్నారు. అందరూ కళ్ళు మూసుకోగానే శ్రీకృష్ణుడు కుడి చెయ్యి ఇలా చాచాడు. మొత్తం ఆ అగ్ని, అంత భయంకరమైన అడవిని తగలబడుతున్న దావాగ్ని ఆయన చేతిలోకి వచ్చింది. ఎంత వచ్చింది, ఎంత ఉంది అదిటది, ఓంకేశవాయ స్వాహ అన్నప్పుడు చేతిలో పోసుకుని నీళ్ళు ఎంతుంటాయో, ఆచమన జలం ఎంత ఉంటుందో అంత తక్కువగా స్వల్పంగా మారిపోయి చేతిలోకి వచ్చింది. తక్కువ తాగేశాడు ఆయన అగ్నిని ఒక్క గుటకతో, మళ్ళీ రెండో గుటక లేదు. ఓం కేశవాయ స్వాహయే తప్ప నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ లేదు, ఒక్క ఆచమనమే, త్రిరాచమనం లేదు. ఒక పుడిసిలతో తాగేశాడు, మింగాడు. మింగాక ఇక కళ్ళు తెరవండి అన్నాడు. టక్కున అందరూ కళ్ళు తెరిచారు. కళ్ళు తెరి చూస్తే అక్కడ అగ్ని లేదు, ఆ వాతావరణం అంతా చల్లగా ఉంది. సరిగ్గా డోరు పడని ఫ్రిడ్జ్, కొన్ని ఇళ్లలో ఫ్రిడ్జులు ఉంటాయి, డోర్ నొక్కినా పడదు, అప్పుడు ఏమవుతుంది లోపల నుంచి ఆ చల్లదనం బయటకు వస్తుంది. ఆ ఫ్రిడ్జ్లోంచి చల్లదనం బయటకు వచ్చినట్టుగా ఆ ప్రాంతం అంతా చల్లగా ఉందిట. కాబట్టి అలా హాయిగా చల్లగా ఉందిట. వీళ్ళు తెల్లబోయారు, ఎంత భయంకరమైన అగ్నిజ్వాలంతా ఏమైపోయింది అనుకున్నారట. అప్పుడు ఒక కుర్రాడు లేచాడు, ఒక బాలుడు, ఓ 8 ఏళ్ల కుర్రవాడు లేచి నేను చూశానుగా అన్నట్ట. ఏం చూశావని అడిగారు ఈ పక్కవాళ్ళు. శ్రీకృష్ణుడు మిమ్మల్ని అందరినీ కళ్ళు మూసుకోమని అనగానే మీరు కళ్ళు మూసుకున్నారు, నేను మాత్రం ఈ కృష్ణుడు ఏం చేస్తాడో చూద్దామని అలా దొంగ చూపులు చూశాను, కళ్ళు తెరిచి చూశాను. కృష్ణుడు ఇలా చెయ్యి చాచాడు, మొత్తం అగ్నంతా చేతిలోకి వచ్చింది. అది చాలా స్వల్పమైన చిన్న ఒత్తివలే ఉన్నది. ఆ జ్వాలని గుటుక్కుని తాగి మ్రింగి అగ్నిని మింగి మనల్ని రక్షించాడు. ఇది కృష్ణుడి యొక్క మహిమ అన్నాడు వాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆనందం తెలియగా చప్పట్లు గట్టిగా కొట్టారు. ఇప్పుడు ఈ జనాలందరికీ కృష్ణుడి మహిమ తెలిసింది కదా, కృష్ణుడు పరమాత్ముడు, అగ్నిని మింగినవాడు అనుకున్నాక కొత్త కోరికలు మొదలెట్టారు. గురువుగారు దొరికారంటే కోరికలు చెప్పడం మొదలెడతారు అన్నమాట. ముందు పెళ్ళి అవ్వలేదు అంటుంది ఒక ఆవిడ, పోనీ పెళ్ళి అవుతుందిలేమ్మా పలానా పని చెయ్యి అంటే పెళ్ళయ్యాక పిల్లలు పుట్టలేదు అంటుంది, పిల్లలు పుట్టాక పిల్లలకి పేర్లు మీరే పెట్టాలంటుంది, అవి అయిన తర్వాత మా పిల్లలు ఉద్యోగ బాధ్యత మీదే, ఇవన్నీ చేస్తే మీ పీఠానికి 2 మల్లెపూలు కానుకగా డొనేషన్ ఇస్తానంటుంది పైగా. ఎంత ఔదార్యమో చెప్పిందండి ఒక ఆవిడ, మాకు 5 కోట్లు ఆస్తి రావాలండి, కోర్టు కేసులో ఉందండి, 5 కోట్లు వస్తే మీకు 116లు. ఆహా ఎంత ఔదార్యం చూసారా. కాబట్టి మానవ లక్షణం అలా ఉంటుంది, అవతల వాడి దగ్గర శక్తి ఉందంటే ఇంకా ఇంకా కోరతాం అన్నమాట. అలాగా శ్రీకృష్ణుడు ఇప్పుడు అగ్నిని మింగాడు గనక, ఈయన మహిమ తెలిసింది గనక, వీళ్ళందరూ ఏమన్నారు, కృష్ణ పావుని వర్ధించావు, దాన్ని పంపావు, అగ్నిజ్వాలల నుండి మమ్మల్ని రక్షించావు, ఇప్పుడు మాకు ఇంకొక కోరిక ఉంది, ఇక్కడ నుంచి ఇంటికి 5 మైళ్ళ దూరం ఈ చీకట్లో నడిచి వెళ్ళలేము, ఈ తీరా పడుకుందాం అనుకునేసరికి అగ్ని వచ్చింది కనుక వెంటనే మెలకు కూడా వచ్చింది మాకు, మహా అయితే 9వ రాత్రి కాబట్టి నీ మహిమతో మమ్మందరినీ మా ఇంటికి పంపితే ఈ మిగతా రాత్రి ఇంట్లో మంచం మీద పడుకుని సుఖంగా నిద్రపోతాం, కాబట్టి నీ మహిమతో మా అందరినీ మా గృహాలకి చేర్చకూడదా, మా ఇంటికి పంపించకూడదా అన్నారు. ఆయనకి జాలి వేసింది, సర్లే మీరు నడవలేకపోతున్నారు కదా, అయితే మళ్ళీ కళ్ళు మూసుకోండి అన్నాడు ఆయన. కళ్ళు మూసుకోండి అనగానే అందరూ మళ్ళీ 2 చేతులతో గట్టిగా కళ్ళు మూసుకున్నారు. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి కళ్ళు తెరవండి అనే మాట వినబడింది. కళ్ళు తెరి చూస్తే ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. ఆహా ఏమి మహిమ, కృష్ణుడి మహిమ. కళ్ళు మూసుకోమన్నాడు ఆయన, మళ్ళీ కళ్ళు తెరవమన్నప్పుడు కళ్ళు తెరి చూస్తే మన ఇళ్లలో ఉన్నాం, ఇది కృష్ణుడి యొక్క అనుగ్రహం అనుకుని హాయిగా ఇంట్లో ఆయన్ని తలుచుకుని పడుకున్నారు. ఇప్పుడు ఇందాక కుర్రాడు ఉన్నాడు కదా, వాడు కళ్ళు మూసుకోమన్నాడు ఇందాక కృష్ణుడు, అప్పుడు ఇలా దొంగ చూపులు చూశాను, అప్పుడు కృష్ణుడు ఏం చేశాడో తెలిసింది. ఇప్పుడు కూడా కళ్ళు మూసుకోమంటున్నాడు, ఏం చేస్తాడో చూద్దామని ఇలా కళ్ళు తెరిచి చూశాట. వాడు అక్కడే అక్కడ ఉండిపోయాడు. కృష్ణుడు కొంటివాడు కదా, ఎరా కళ్ళు మూసుకోమంటే ఇందాక కళ్ళు తెరిచి నేను చెయ్యిలా చాచటం, అగ్ని చేతిలోకి తీసుకోవడం, తాగడం చూసావా, వీళ్ళకి చెప్పావా అనుకుని ఈసారి వాళ్ళు కళ్ళు మూసుకోకుండా ఇందాకట్లాగే ఇలా ఇలా దొంగ చూపులు చూస్తున్నాడు. అందుకని వాడు ఒక్కడే అక్కడ అట్టే పెట్టాడు, మిగతా వాళ్ళు అంత ఇంటికి పోయారు. ఇక వీడు కృష్ణ గురువు గారి మాట వినకపోతే ఎంత కష్టం అర్థమైంది, అందరూ అయిపోయారు, వీడు తప్ప ఎవడు లేడు అక్కడ. ఇప్పుడు కూడా తీసుకొచ్చిన అంజనీయ కుమార్ కారు అక్కడే ఉండిపోయింది, రిటర్న్ జర్నీలో తీసుకువెళ్ళేవాడి కారు వెళ్ళిపోయింది, మధ్యలో వీడు ఒంటరిగా దిగబడిపోయాడు. అందుకని ఏడుపు మొహం పెట్టుకుని 5 మైళ్ళు ఈసురోమని రాత్రిపూట చీకట్లో భయపడుతూ ఇంటికి వచ్చాడు. వచ్చేటప్పుడు మాత్రం కృష్ణ కృష్ణ అని తలుచుకున్నట్టండు. అవి లేకపోతే పులులు సింహాలు పాములు ఉన్నాయి అడవిలో, వాటి గంధం నుంచి తనను తాను రక్షించుకుంటూ ఇంటికి వచ్చాడు. కాబట్టి కేవల భక్తితో ఎన్నో మహిమలను రుచి చూచారు గోపాలకులు గోపికలు. ఎప్పుడైనా కృష్ణుడు చెప్పిన మాట కాదంటే దాని ఫలితం మీరు చూశారు కదా, ఇలా ఉంటారన్నమాట. అందువల్లే అందరిలోకి అదృష్టవంతులు ఎవరు అంటే గోపాలకులు గోపికలు అన్నారు. నారదుడు ఒకనాడు భాగవతంలో కృష్ణుడి స్తోత్రం చేస్తూ సనక సనందనాదుల కంటే, నిత్యం వైకుంఠంలోకి వచ్చే నాకంటే, జయ విజయుల కంటే, పుణ్యశీల సుశీలుల కంటే, పరమ భాగవతోత్తములైన ఋషుల కంటే, నిత్యం నీతో తిరుగుతున్న గోపాలకులు గోపికలే గొప్పవాళ్ళు, వాళ్ళని మించిన భక్తులు లేరు, వాళ్ళకంటే అదృష్టవంతులు లేరు పొమ్మన్నారు. తెర చూస్తే పని వాళ్ళకి చదువు లేరు,